న్యాయమూర్తులు. యెహోషువ మరణానంతరం ఇస్రాయేలీయులు యెహోవాను ఇలా అడిగారు, కనానీయులతో మా పక్షాన పోరాడడానికి ముందు ఎవరు వస్తారని? ప్రభువు జవాబిచ్చాడు, యూదా వెళ్ళాలి, భూమిని వాళ్ల చేతుల్లోకి ఇచ్చాను. అప్పుడు యూదా మనుష్యులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో ఇలా అన్నారు, కనానీయులతో యుద్ధం చేయడానికి మాతో పాటు మాకు కేటాయించిన ప్రాంతంలోకి రండి, మేము మీతో పాటు మీ ఇంటికి వెళ్తాము. కాబట్టి సిమియోనీయులు వారితో పాటు యెరూషలేముపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నారు. అనేక తెగలు విగ్రహారాధన చేసేవారిని వెళ్లగొట్టలేదు. కాబట్టి మీరు నాకు ఎందుకు అవిధేయులయ్యారు అని ప్రభువు దూత అడిగాడు. ఇప్పుడు నేను మీ ముందు వారిని వెళ్లగొట్టనని మీతో చెప్పుచున్నాను. వారు మీ ప్రక్కలలో ముళ్ళు ఉంటారు, మరియు వారి దేవతలు మీకు ఉచ్చుగా ఉంటారు. ఆ తరమంతా తమ పితరుల దగ్గరకు చేర్చబడిన తర్వాత మరొక తరం పెరిగింది. వారు ఇస్రాయేలీయుల కోసం యెహోవా లేదా అతను ఏమి చేశాడో తెలియదు. అప్పుడు ఇస్రాయేలీయులు యెహోవా దృష్టికి చెడ్డ పనులు చేసి బయలు పూజించారు. ఇస్రాయేలీయులపై తన కోపంతో యెహోవా వారిని దోచుకున్న దోపిడిదారులకు అప్పగించాడు. అతను వారిని చుట్టుపక్కల ఉన్న వారి శత్రువులకు విక్రయించాడు. వారు ఇకపై ఎదిరించలేకపోయారు. ఇస్రాయేలీయులు యుద్ధానికి బయలుదేరినప్పుడల్లా యెహోవా వారితో ప్రమాణం చేసినట్టుగానే వారిని ఓడించడానికి ఆయన చెయ్యి వారికి వ్యతిరేకంగా ఉంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఇంకో తరం పెరిగింది, ఎవరు ప్రభువును ఎరుగరు అనేది ఇజ్రాయెల్ చరిత్ర అంతటా పునరావృతమవుతుంది. ఇది మొదటి శతాబ్దం నుండి కూడా నిజమేనా? ఇప్పటి తరం సంగతేంటి? వ్యాఖ్యలను ముగించండి. అప్పుడు ప్రభువు న్యాయాధిపతులను లేవనెత్తాడు. వారు ఈ దాడి చేసేవారి చేతిలో నుండి వారిని రక్షించారు. అయినప్పటికీ వారు తమ న్యాయాధిపతుల మాట వెనక ఇతర దేవుళ్లతో వ్యభిచారం చేసి వారిని ఆరాధించారు. కాని న్యాయమూర్తి మరణించినప్పుడు ప్రజలు తమ పితరుల కంటే అవినీతికి దారితీశారు, ఇతర దేవుళ్లను అనుసరించారు మరియు వారిని సేవిస్తూ మరియు ఆరాధించారు. వారు తమ చెడు పద్ధతులను మరియు మొండి పద్ధతులను విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఈ దేశం వారి పూర్వీకుల కోసం నేను పెట్టుకున్న ఒడంబడికను ఉల్లంఘించింది మరియు నా మాట వినలేదు. కాబట్టి నేను ఇకపై వారి ముందు ఏ జాతిని వెళ్లగొట్టను, జాషువా చనిపోయాక విడిచిపెట్టనని ప్రభువు చెప్పాడు. ఇస్రాయేలీయులను పరీక్షించడానికి మరియు వారు యెహోవా మార్గాన్ని పాటిస్తారో లేదో చూడటానికి నేను వారిని ఉపయోగిస్తాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు పరీక్షించడానికి అనుమతించే చెడు గురించి మనకు తెలుసా? వ్యాఖ్యలను ముగించండి. ఒత్నీయ్: ఇస్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు మరియు జెబూసీయుల మధ్య నివసించారు. వారు తమ కుమార్తెలను వివాహం చేసుకున్నారు మరియు వారి స్వంత కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చి వారి దేవతలను సేవించారు. ఇస్రాయేలీయులు యెహోవా దృష్టికి చెడ్డ పనులు చేసిరి. వారు తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, అషేరాలను సేవించారు. ఇస్రాయేలీయుల మీద యెహోవా కోపము రగులుకునుట వలన అతడు వారిని అరాము రాజు కుషానురిషాతయిము చేతికి 8 సంవత్సరములు అమ్మివేయగా వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రభువు ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చింది. తద్వారా అతను ఇస్రాయేలు న్యాయాధిపతి అయ్యాడు మరియు యుద్ధానికి వెళ్లాడు. ప్రభువు అరాము రాజు కుషానురిషాతయిమును అతని చేతికి అప్పగించాడు. మరోసారి ఇస్రాయేలీయులు యెహోవా దృష్టికి చెడు చేశారు. కాబట్టి ప్రభువు వారిని యాబీను చేతికి అమ్మేశాడు. అతని సైన్యాధిపతి సీసెరా 20 సంవత్సరాలు అణచివేశాడు. దెబోరా అనే ప్రవక్త ఇస్రాయేలీయులకు నాయకత్వం వహిస్తున్న సమయంలో బారాకును పిలిపించి అతనితో ఇలా అన్నాడు, ఇస్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్లి నఫ్తాలి మరియు జెబూలూనులలో 10,000 మందిని తీసుకుని కొండకు దారి తీయండి. తాబోర్: నేను యాబీను సైన్యాధిపతి అయిన సీసెరాను అతని రథాలతోనూ అతని సైన్యాలతోనూ కీషోను నదికి రప్పించి నీ చేతికి అప్పగిస్తాను. 10,000 మంది అతనిని వెంబడించారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. బారాకు ముందుకు వచ్చినప్పుడు ప్రభువు సీసెరాను మరియు అతని రథాలన్నింటినీ మరియు సైన్యాన్ని కత్తితో ఓడించాడు మరియు సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. బారాకు రథాలను, సైన్యాన్ని హరోషేత్ హగ్గోయిం వరకు వెంబడించాడు. సీసెరా సైన్యాలన్నీ కత్తిచేత పడిపోయాయి. ఒక మనిషి మిగలలేదు. అయితే సీసెరా కాలినడకన యాయేలు గుడారానికి పారిపోయాడు. జాయల్ ఒక డేరా పెగ్ మరియు ఒక సుత్తిని తీసుకుని అతను అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నప్పుడు నిశ్శబ్దంగా అతని దగ్గరకు వెళ్లాడు. ఆమె అతని గుడిగుండా పిగ్ని భూమిలోకి తరిమికొట్టింది మరియు అతను చనిపోయాడు. అప్పుడు భూమి 40 సంవత్సరాలు శాంతిని పొందింది. గిడియాన్ మళ్లీ ఇస్రాయేలీయులు యెహోవా దృష్టికి చెడుగా చేసి 7 సంవత్సరాలు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు ఇస్రాయేలీయులను ఎంత దరిద్రంగా మార్చారో వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. మిద్యానీయుల నుండి గిద్యోను ద్రాక్ష తొట్టిలో గోధుమలను నూర్పిడి చేస్తున్న ఓక్ చెట్టు క్రింద యెహోవా దూత వచ్చి కూర్చున్నాడు. ప్రభువు దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనప్పుడు, "బలవంతుడైన సూర్యుడా, ప్రభువు నీతో ఉన్నాడు" అని చెప్పాడు. అయితే సార్, గిద్యోను ఇలా జవాబిచ్చాడు, "ప్రభువు మనతో ఉంటే ఇదంతా మనకు ఎందుకు జరిగింది? మన పితరులు మనతో చెప్పిన ఆయన అద్భుతాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈజిప్టు నుండి మనల్ని ప్రభువు రప్పించలేదా? అయితే ఇప్పుడు యెహోవా మనల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతిలో పెట్టాడు." యెహోవా అతని వైపు తిరిగి, "నీకున్న బలంతో వెళ్లి ఇస్రాయేలును మిద్యానీయుల చేతిలో నుండి రక్షించు. నేను నిన్ను పంపడంలేదా?" కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టి దానికి ప్రభువు శాంతి అని పేరు పెట్టాడు. అదే రాత్రి ప్రభువు అతనితో, "నీ తండ్రి మంద నుండి 7వ ఎద్దును తీసుకో. బయలుకు నీ తండ్రి బలిపీఠాన్ని పడగొట్టి దాని పక్కన ఉన్న అషేరా స్తంభాన్ని నరికివేయి. అప్పుడు ఈ ఎత్తులో మీ దేవుడైన యెహోవాకు సరైన రకమైన బలిపీఠాన్ని నిర్మించండి. నువ్వు నరికిన అషేరా స్తంభం చెక్కను ఉపయోగించి 2వ ఎద్దును దహనబలిగా అర్పించు." గిద్యోను తన సేవకులలో 10 మందిని తీసుకుని ప్రభువు తనకు చెప్పినట్లు చేశాడు. కాని అతను తన కుటుంబానికి మరియు పట్టణంలోని మనుష్యులకు భయపడి అతను పగటిపూట కాకుండా రాత్రిపూట చేశాడు. తెల్లవారుజామున పట్టణంలోని మనుష్యులు లేచినప్పుడు అక్కడ బయలు బలిపీఠం ధ్వంసం చేయబడింది, దాని పక్కన ఉన్న అషేరా స్తంభం నరికి వేయబడింది మరియు కొత్తగా నిర్మించిన బలిపీఠం మీద 2వ ఎద్దు బలి అర్పించింది. "ఇది ఎవరు చేశారు?" అని ఒకరినొకరు అడిగారు. వారు జాగ్రత్తగా పరిశోధించినప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను అది చేశాడు అని వారికి చెప్పబడింది. ఆ ఊరి మనుషులు యోవాషుతో, "నీ కొడుకుని బయటికి తీసుకురా. అతను బయలు బలిపీఠాన్ని పగలగొట్టి దాని పక్కన ఉన్న అషేరా స్తంభాన్ని నరికివేశాడు కాబట్టి అతను చనిపోవాలి." అయితే యోవాషు తన చుట్టూ ఉన్న శత్రు జనసమూహానికి ఇలా జవాబిచ్చాడు, "మీరు బయలు వాదించబోతున్నారా? మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారా? అతని కోసం పోరాడేవాడు ఉదయాన్నే చంపబడతాడు. బాల్ నిజంగా దేవుడైతే ఎవరైనా అతని బలిపీఠాన్ని పగలగొట్టినప్పుడు అతను తనను తాను రక్షించుకోగలడు. ఇప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు మరియు ఇతర తూర్పు ప్రజలందరూ బలగాలు చేరి యోర్దాను దాటి యెజ్రెయేలు లోయలో విడిది చేశారు. అప్పుడు ప్రభువు ఆత్మ గిద్యోను మీదికి వచ్చెను మరియు అతడు బూర ఊది అబీయెజ్రీయులను తన వెంట రమ్మని పిలిపించెను. అతను మనష్షే అంతటా దూతలను పంపాడు, వారిని ఆయుధాల కోసం పిలిచాడు మరియు ఆషేర్, జెబూలూన్ మరియు నఫ్తాలిలో కూడా వారిని కలుసుకోవడానికి వెళ్లాడు. గిద్యోను దేవునితో ఇలా అన్నాడు, "నీవు వాగ్దానం చేసినట్లు నా చేతితో ఇస్రాయేలును రక్షించినట్లయితే నేను నూర్పిడి నేలపై ఉన్నిని ఉంచుతాను. ఉన్నిమీద మాత్రమే మంచు ఉండి నేలంతా ఎండిపోయి ఉంటే నువ్వు చెప్పినట్లు నా చేతితో నువ్వు ఇస్రాయేలును రక్షిస్తావని నాకు తెలుసు." మరియు అదే జరిగింది. గిడియాన్ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. He squeezed the fleece and wrung out the dew a bowlful of water. అప్పుడు గిద్యోను దేవునితో, "నా మీద కోపం తెచ్చుకోకు. నన్ను ఇంకొక అభ్యర్థన చేయనివ్వండి. ఉన్నితో నాకు మరో పరీక్షను అనుమతించు. ఈసారి ఉన్ని ఎండిపోయి నేలను మంచుతో కప్పివేయండి." ఆ రాత్రి దేవుడు అలా చేశాడు. ఉన్ని మాత్రమే పొడిగా ఉంది, నేలంతా మంచుతో కప్పబడి ఉంది. ఉదయం తెల్లవారుజామున జెరుబ్బాల్, అంటే గిద్యోను, మరియు అతని మనుషులందరూ హరోదు బుగ్గ వద్ద విడిది చేశారు. మిద్యానీయుల శిబిరం వారికి ఉత్తరాన మోరే కొండ దగ్గర లోయలో ఉంది. ప్రభువు గిద్యోనుతో, "మిద్యాను వారి చేతికి అప్పగించడానికి నాకు చాలామంది పురుషులు ఉన్నారు. ఇస్రాయేలు తన బలమే తనను రక్షించిందని నాపై ప్రగల్భాలు పలుకకుండా ఉండేందుకు భయంతో వణికిపోతే ఎవరైనా వెనక్కి తిరిగి గిలాదు కొండను విడిచిపెట్టవచ్చు అని ప్రజలకు ప్రకటించండి." కాబట్టి 22,000 మంది విడిచిపెట్టారు, 10,000 మంది మిగిలారు. అయితే ప్రభువు గిద్యోనుతో ఇలా అన్నాడు, "ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు, వారిని నీటిలోకి దింపండి. నేను అక్కడ నీ కోసం వారిని జల్లెడ పెడతాను, ఇతను నీతో పాటు వస్తాడు అని నేను చెబితే, అతను వెళ్తాడు, ఇతను నీతో వెళ్లడు, వాడు వెళ్లడు అని నేను చెప్పాను. కాబట్టి గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రభువు అతనితో ఇలా అన్నాడు, కుక్కలాగా నీళ్లను నాలుకతో ఒలకబోసేవాళ్లను తాగడానికి మోకాళ్లునీ వాళ్ల నుండి వేరు చేయండి. 300 మంది మనుష్యులు తమ చేతులతో నోటికి తగిలించుకున్నారు. మిగిలిన వారందరూ త్రాగడానికి మోకాళ్లమీద కూర్చున్నారు. అప్పుడు ప్రభువు గిద్యోనుతో ఇలా అన్నాడు, ఆ 300 మందితో నేను నిన్ను రక్షించి మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాను. మిగతా మనుష్యులందరినీ ఒక్కొక్కరు తమ తమ స్థలానికి వెళ్లనివ్వండి. కాబట్టి గిద్యోను మిగిలిన ఇస్రాయేలీయులను వారి గుడారాలకు పంపాడు. అయితే ఇతరుల ఆహారాన్ని మరియు బాకాలను స్వాధీనం చేసుకున్న 300 మందిని ఉంచాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, జీవితంలో మనిషి యొక్క విజయాలు మనిషి నుండి కాదు. వ్యాఖ్యలను ముగించండి. గిద్యోను మరియు అతనితో ఉన్న 100 మంది మనుష్యులు కాపలాదారుని మార్చిన తర్వాత మధ్య కావలి ప్రారంభంలో శిబిరం అంచుకు చేరుకున్నారు. వారు తమ బాకాలు ఊదారు మరియు వారి చేతుల్లో ఉన్న పాత్రలను పగులగొట్టారు. వారు ప్రభువు కొరకు మరియు గిద్యోను కొరకు ఒక కత్తి, శిబిరం చుట్టూ ఒక్కొక్కరూ తమ తమ స్థానాన్ని నిలబెట్టుకోగా మిద్యానీయులందరూ పారిపోతుండగా కేకలు వేస్తూ పరుగులు తీశారు. సైన్యం మరియు దాని ఇద్దరు మిద్యాను రాజులు పారిపోయారు, కాని అతను వారిని వెంబడించి పట్టుకున్నాడు. వారి మొత్తం సైన్యాన్ని తిప్పికొట్టాడు. ఇస్రాయేలీయులు గిద్యోనుతో, నువ్వు, నీ కొడుకు మరియు నీ మనవడు మమ్మల్ని పాలించండి, ఎందుకంటే మీరు మిద్యాను చేతిలో నుండి మమ్మల్ని రక్షించారు. అయితే గిద్యోను వాళ్లతో, నేను మిమ్మల్ని పరిపాలించను, నా కొడుకు మిమ్మల్ని పరిపాలించడు, ప్రభువు నిన్ను పరిపాలిస్తాడు. గిడియాన్ జీవితకాలంలో భూమి 40 సంవత్సరాలు శాంతిని అనుభవించింది. గిద్యోను చనిపోయిన వెంటనే ఇస్రాయేలీయులు మళ్లీ బయలుతో వ్యభిచారం చేశారు. అబీమెలెకు, గిద్యోను కొడుకు అబీమెలెకు తన 70 మంది సోదరులను చంపాడు. షెకెం ప్రజలు అతన్ని రాజుగా చేశారు మరియు అతని పాలనలో అతను నగరాలను నాశనం చేస్తున్నప్పుడు చాలామందిని చంపాడు. అబీమెలెకు ఇస్రాయేలును 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దేవుడు అబీమెలెకు మరియు షెకెము పౌరుల మధ్య దుష్టాత్మను పంపాడు. వారు అబీమెలెకుకు వ్యతిరేకంగా ద్రోహంగా ప్రవర్తించారు. గాలు షెకెము పౌరులను నడిపించి అబీమెలెకుతో పోరాడాడు. అబీమెలెకు అతనిని వెంబడించాడు మరియు చాలామంది గాయపడ్డారు. మరుసటి రోజు షెకెము ప్రజలు అబీమెలెకు మెరుపుదాడి చేసిన పొలాల్లోకి వెళ్లారు. ఆ రోజంతా అబీమెలెకు ఆ పట్టణాన్ని పట్టుకుని అక్కడి ప్రజలను చంపే వరకు దానిమీద దాడి చేశాడు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని నాశనం చేసి దానిమీద ఉప్పు చల్లాడు. అబీమెలెకు తేబెజ్ వద్దకు వెళ్లి దానిని ముట్టడించి పట్టుకున్నాడు. అయితే నగరం లోపల ఒక బలమైన టవర్ ఉంది. దానికి పురుషులు మరియు మహిళలు అందరూ, నగర ప్రజలందరూ పారిపోయారు. తాళం వేసి టవర్ రూఫ్ పైకి ఎక్కారు. అబీమెలెకు బురుజు దగ్గరకు వెళ్లి దానిని కొట్టాడు. కాని అతను టవర్కు నిప్పు పెట్టడానికి ప్రవేశద్వారం వద్దకు రాగానే ఒక స్త్రీ అతని తలపై ఒక మిల్లురాయిని పడవేసి అతని పుర్రె పగులగొట్టింది. ఆ విధంగా అబీమెలెకు తన 70 మంది సోదరులను చంపడం ద్వారా తన తండ్రికి చేసిన దుర్మార్గానికి దేవుడు ప్రతిఫలమిచ్చాడు. అబీమెలెకు కాలం తరువాత ఇస్సాఖారు వ్యక్తి తోలా ఇస్రాయేలును రక్షించడానికి లేచాడు. అతను ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని షామీర్లో నివసించాడు. అతను 23 సంవత్సరాలు ఇస్రాయేలును నడిపించాడు. అప్పుడు అతను మరణించాడు మరియు షామీర్లో పాతిపెట్టబడ్డాడు. అతని తర్వాత గిలాదుకు చెందిన యాయీరు 22 సంవత్సరాలు ఇస్రాయేలుకు నాయకత్వం వహించాడు. జాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోన్లో పాతిపెట్టారు. మళ్లీ ఇస్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు. వారు బయలు మరియు అష్టోరెతులను, అరాము, సీదోను, మోయాబు దేవతలను మరియు అమ్మోనీయులు మరియు ఫిలిష్తీయుల దేవతలను సేవించారు. ఇస్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి ఆయనకు సేవ చేయనందున ఆయన వారిపై కోపగించుకున్నాడు. అతను వాటిని ఫిలిష్తీయుల మరియు అమ్మోనీయుల చేతులకు విక్రయించాడు. ఆ సంవత్సరం వారిని పగులగొట్టి నలిపివేశాడు. 18 సంవత్సరాలు వారు ఇస్రాయేలు ప్రజలందరినీ హింసించారు. అప్పుడు ఇస్రాయేలు యెహోవాకు మొరపెట్టాడు. కాబట్టి వారు తమ మధ్య నుండి అన్య దేవతలను దూరం చేసి యెహోవాను సేవించారు మరియు అతను ఇస్రాయేలు కష్టాలను చూసి అసహనానికి గురయ్యాడు. జెఫ్తా. ఇప్పుడు గిలాదీయుడైన యెఫ్తా గొప్ప యోధుడు, కాని అతను ఒక వేశ్యకుమారుడు. పర్యవసానంగా అతని సోదరులు అతన్ని వెళ్లగొట్టారు. కాబట్టి అతను తన సోదరుల నుండి పారిపోయి తోబు దేశంలో నివసించాడు, మరియు పనికిరాని సహచరులు యెఫ్తా చుట్టూ చేరి అతనితో పాటు బయలుదేరారు. అమ్మోనీయులు ఇస్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను తీసుకురావడానికి వెళ్లి, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వచ్చి మా నాయకుడిగా ఉండు అని చెప్పారు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి దూతలను పంపి, మా దేశం మీద దాడి చేసినందుకు మా మీద నీకు ఏమిముంది అని ప్రశ్నించాడు. అమ్మోనీయుల రాజు, ఇస్రాయేలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, జోర్డాన్ వరకు నా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు శాంతియుతంగా తిరిగి ఇవ్వండి. ఇస్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని స్వాధీనం చేసుకోలేదని జెఫ్తా అమ్మోనీయుల రాజు వద్దకు దూతలను పంపాడు. అయితే వారు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇస్రాయేలు ఎడారి గుండా ఎర్ర సముద్రానికి మరియు కాదేశుకు వెళ్లారు. అప్పుడు ఇస్రాయేలు ఎదోము రాజు దగ్గరికి దూతలను పంపి, నీ దేశం గుండా వెళ్లడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పగా ఎదోము మరియు మోయాబు రాజులు వినలేదు, వారు నిరాకరించారు. కాబట్టి ఇస్రాయేలు కాదేశులో ఉండిపోయింది. అప్పుడు ఇస్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని మనుష్యులందరినీ ఇస్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు వారిని ఓడించారు. ఇస్రాయేలీయులు ఆ దేశంలో నివసించిన అమోరీయుల దేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. అర్నోను నుండి యబ్బోకు వరకు మరియు ఎడారి నుండి జోర్డాన్ వరకు ఉన్న సమస్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 300 సంవత్సరాలు ఇస్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుపక్కల స్థావరాలను మరియు అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. నేను మీకు అన్యాయం చేయలేదు, కాని మీరు నాపై యుద్ధం చేస్తూ నాకు తప్పు చేస్తున్నారు. న్యాయాధిపతి అయిన యెహోవా ఈరోజు ఇస్రాయేలీయులకు అమ్మోనీయులకు మధ్య ఉన్న వివాదాన్ని నిర్ణయించనివ్వండి. అయితే అమ్మోను రాజు యెఫ్తా తనకు పంపిన సందేశాన్ని పట్టించుకోలేదు. కాబట్టి జెఫ్తా గిలాదు మరియు మనష్షే దాటి గిలాదులోని మిస్పా గుండా వెళ్లి అక్కడ నుండి అమ్మోనీయులకు వ్యతిరేకంగా ముందుకు సాగాడు. మరియు యెఫ్తా యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. నువ్వు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే, నేను అమ్మోనీయుల నుండి విజయంతో తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి తలుపు నుండి నన్ను ఎదుర్కోవడానికి ఏది వచ్చినా అది యెహోవాదే, నేను దానిని బలి ఇస్తాను. దహనబలి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో పోరాడటానికి వెళ్లాడు. ప్రభువు వారిని అతని చేతికి అప్పగించాడు. అతను అరోయేరు నుండి మిన్నిత్ పరిసర ప్రాంతాల వరకు, అబెల్ కెరామీం వరకు 20 పట్టణాలను నాశనం చేశాడు. ఆ విధంగా ఇస్రాయేలు అమ్మోనును లొంగదీసుకుంది. జెఫ్తా మిస్పాలోని తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తాంబురేల శబ్దానికి నృత్యం చేస్తూ అతని కుమార్తె తప్ప ఎవరూ అతనిని కలవడానికి బయటకు రావాలి. ఆమె ఒక్కతే సంతానం. ఆమె తప్ప అతనికి కొడుకు కూతురు లేరు. ఆమెను చూడగానే బట్టలు చింపుకుని, అయ్యో నా కూతురు, నేను ఉల్లంఘించలేనని ప్రభువుకు ప్రమాణం చేశాను, కాబట్టి మీరు నన్ను దుఃఖంలోకి నెట్టారు. యెఫ్తా ఇస్రాయేలును 6 సంవత్సరాలు నడిపించాడు. సామ్సన్. మళ్లీ ఇస్రాయేలీయులు యెహోవా దృష్టికి చెడు చేశారు, కాబట్టి యెహోవా వారిని 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. జోరాకు చెందిన ఒక వ్యక్తి, దానియుల వంశానికి చెందిన మనోవా అనే వ్యక్తికి ఒక భార్య ఉంది, ఆమె సంతానం లేనిది. ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, నీకు వంధ్యత్వం మరియు సంతానం లేదు, కాని మీరు గర్భం ధరించి ఒక కొడుకును కనబోతున్నారు. ఇప్పుడు మీరు ద్రాక్షారసం లేదా ఇతర పులియబెట్టిన పానీయాలు తాగకుండా మరియు అపవిత్రమైన వాటిని తినకుండా చూసుకోండి. నీవు గర్భం దాల్చి కుమారునికి జన్మనిస్తావు. అతని తలపై రేజర్ ఉపయోగించకూడదు, ఎందుకంటే ఆ బాలుడు నాజీరుగా ఉండాలి. పుట్టినప్పటి నుండి దేవునికి వేరుగా ఉండాలి, మరియు అతను ఇస్రాయేలీయులను విడిపించడాన్ని ప్రారంభిస్తాడు. ఫిలిష్తీయులు. మనోవ ప్రభువును ఇలా వేడుకున్నాడు, ఓ ప్రభూ, నేను నిన్ను వేడుకుంటున్నాను, పుట్టబోయే అబ్బాయిని ఎలా పెంచాలో మాకు నేర్పడానికి మీరు మా వద్దకు పంపిన దేవుని మనిషి మళ్లీ రావాలి. దేవుడు మనోవా మాట విన్నాడు, మరియు దేవుని దూత మళ్లీ వచ్చాడు. ప్రభువు దూత ఇలా జవాబిచ్చాడు, నీ భార్య నేను చెప్పినదంతా చేయాలి. ఆమె ద్రాక్షపండ్ల నుండి వచ్చేదేదీ తినకూడదు, ద్రాక్షారసం లేదా ఇతర పులియబెట్టిన పానీయాలు త్రాగకూడదు, లేదా అపవిత్రమైన వాటిని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె చేయాలి. కంపైలర్ యొక్క వ్యాఖ్య. ఒక నాజీరైట్ ప్రతిజ్ఞ, పురుషుడు లేదా స్త్రీ ఏదో ఒక ప్రయోజనం కోసం ప్రభువుకు విడిపోయే కాలం. వారు వైన్ మరియు ఇతర పులియబెట్టిన పానీయాలకు దూరంగా ఉండాలి మరియు వైన్ లేదా ఇతర పులియబెట్టిన పానీయాల నుండి తయారైన వెనిగర్ తాగకూడదు. అతను ద్రాక్షరసం త్రాగకూడదు లేదా ద్రాక్ష లేదా ఎండు ద్రాక్ష తినకూడదు మరియు అతని తలపై రేజర్ ఉపయోగించకూడదు. 6:2-5 సంఖ్యల నుండి వ్యాఖ్యలను ముగించండి. ఆ స్త్రీ ఒక అబ్బాయికి జన్మనిచ్చి అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతను పెరిగాడు మరియు ప్రభువు అతన్ని ఆశీర్వదించాడు, మరియు అతను మహనేలో ఉన్నప్పుడు ప్రభువు యొక్క ఆత్మ అతనిని కదిలించడం ప్రారంభించింది. సంసోను తిన్నాకు వెళ్లి అక్కడ ఒక ఫిలిష్తీయ యువతిని చూశాడు. అతను తిరిగి వచ్చినప్పుడు అతను తన తండ్రి మరియు తల్లితో ఇలా అన్నాడు, నేను తిన్నాలో ఒక ఫిలిష్తీయ స్త్రీని చూశాను, ఇప్పుడు ఆమెను నా భార్యగా పొందుము. అయితే సంసోను తన తండ్రితో, ఆమెను నా కోసం తీసుకురండి, ఆమె నాకు సరైనది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, శాశ్వత జీవితాన్ని పొందడంలో సహాయపడటానికి ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. వ్యాఖ్యలను ముగించండి. ఇప్పుడు అతని తండ్రి స్త్రీని చూడడానికి దిగాడు. పెళ్లికొడుకులకు ఆచారం ప్రకారం సంసోను అక్కడ విందు చేశాడు. అతను కనిపించినప్పుడు అతనికి 30 మంది సహచరులను ఇచ్చారు. సంసోను వారితో, మీకు ఒక చిక్కు చెబుతాను, విందు జరిగే 7 రోజులలోపు నువ్వు నాకు సమాధానం చెప్పగలిగితే నేను నీకు 30 నార వస్త్రాలు మరియు 30 బట్టలు ఇస్తాను. మీరు నాకు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 30 నార వస్త్రాలు మరియు 30 బట్టలు ఇవ్వాలి. మీ చిక్కు మాకు చెప్పండి అన్నారు. విందాం, అతను బదులిచ్చాడు, తినేవారి నుండి తినడానికి ఏదైనా, బలమైన నుండి తీపి ఏదో. పొడుపును పరిష్కరించలేక వారు సంసోను భార్యను మరియు కుటుంబ సభ్యులను బెదిరించారు. చాలా యాచించి వేడుకుని మరియు వేధించిన తరువాత సంసోను తన శక్తి రహస్యాన్ని వెల్లడించాడు. అప్పుడు వారు అతని చిక్కుకు సమాధానాన్ని అతనికి ఇచ్చారు. అప్పుడు ప్రభువు ఆత్మ అతనిపైకి వచ్చింది. అతను అష్కెలోనుకు వెళ్లి వారి 30 మందిని చంపి వారి వస్తువులను తీసివేసి చిక్కు వివరించిన వారికి వారి బట్టలు ఇచ్చాడు. కోపంతో రగిలిపోతూ తన తండ్రి ఇంటికి వెళ్లాడు. తమ్నా తండ్రి సాంసన్తో, నువ్వు ఆమెను పూర్తిగా ద్వేషిస్తున్నావని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు, కాబట్టి నేను ఆమెను మీ స్నేహితుడికి ఇచ్చాను. కోపంతో సంసోను బయటికి వెళ్లి 300 నక్కలను పట్టుకుని తోకకు తోకకు జతగా కట్టాడు. అతను ప్రతి జత తోకలకు ఒక మంటను బిగించి టార్చెస్ వెలిగించి ఫిలిష్తీయుల నిలువ ఉన్న గింజల్లో నక్కలను వదులుకున్నాడు. అతను ద్రాక్షతోటలు మరియు ఒలీవ తోటలతో పాటు షాక్లను మరియు నిలబడి ఉన్న ధాన్యాన్ని కాల్చివేశాడు. ఫిలిష్తీయులు అది సంసోను అని నిర్ధారించినప్పుడు వారు ఆమెను మరియు ఆమె తండ్రిని కాల్చివేసి చంపారు. సంసోను వారితో, మీరు ఇలా ప్రవర్తించారు కాబట్టి మీపై పగ తీర్చుకునే వరకు నేను ఆగను అన్నాడు. వారిపై క్రూరంగా దాడిచేసి చాలామందిని చంపేశాడు. తర్వాత అతడు దిగి ఏతాము బండలో ఒక గుహలో ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతను డెలీలాతో ప్రేమలో పడ్డాడు. ఫిలిష్తీయుల పాలకులు ఆమె దగ్గరకు వెళ్లి, అతని గొప్ప బలానికి సంబంధించిన రహస్యాన్ని మీకు చూపించడానికి మీరు అతనిని ఆకర్షించగలరేమో మరియు మేము అతనిని ఎలా ఓడించగలమో చూడండి, తద్వారా మేము అతన్ని కట్టివేసి లొంగదీసుకుంటాము. మాలో ఒక్కొక్కరూ మీకు 1100 తులాల వెండి ఇస్తాం. కాబట్టి దిలీలా చాలాసార్లు సంసోనుతో, నీ గొప్ప బలానికి సంబంధించిన రహస్యాన్ని నాకు చెప్పు అని చెప్పింది. చివరికి అతను చనిపోయే వరకు అలసిపోయేంతవరకు ఆమె అతనిని రోజురోజుకు వేధిస్తూనే ఉంది. కాబట్టి అతను ఆమెకు ప్రతిదీ చెప్పాడు. నా తలపై ఎప్పుడూ రేజర్ ఉపయోగించలేదు, ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి దేవునికి ప్రత్యేకించబడిన నాజీరైట్ని. నా తల గుండు చేయించుకుంటే నా బలం నన్ను విడిచిపెట్టి నేను ఇతర మగవాడిలా బలహీనంగా మారతాను. అతను తనకు అన్నీ చెప్పాడని దెలీలా చూసి ఫిలిష్తీయుల పాలకులకు, ఇంకోసారి తిరిగి రండి, అతను నాకు ప్రతిదీ చెప్పాడు. కాబట్టి ఫిలిష్తీయుల పాలకులు తమ చేతుల్లో వెండితో తిరిగి వచ్చారు. అతనిని తన ఒడిలో పడుకోబెట్టి అతని జుట్టు యొక్క 7 జడలను తీయమని ఒక వ్యక్తిని పిలిచింది మరియు అతనిని లొంగదీసుకోవడం ప్రారంభించింది. మరియు అతని బలం అతనిని విడిచిపెట్టింది. అప్పుడు ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు. అతను నిద్ర నుండి లేచి నేను మునుపటిలా బయటకు వెళ్లి స్వేచ్ఛగా షేక్ చేస్తాను అని అనుకున్నాడు. కాని ప్రభువు తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకుని అతని కన్నులు తీసి గాజాకు తీసుకెళ్లారు. అతనిని కంచు సంకెళ్లతో బంధించి చెరసాలలో గ్రౌండింగ్ చేయించారు. కాని షేవ్ చేసిన తర్వాత అతని తలపై వెంట్రుకలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు ఫిలిష్తీయుల పాలకులు తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించి, మన దేవుడు మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించాడు అని వేడుకోవడానికి సమావేశమయ్యారు. ప్రజలు ఆయనను చూసి తమ దేవుణ్ణి స్తుతించారు. వారు ఉత్సాహంగా ఉండగా, మమ్మల్ని ఆహ్లాదపరచడానికి సంసోనును బయటకు తీసుకురండి అని కేకలు వేశారు. కాబట్టి వారు సంసోనును జైలు నుండి బయటకు పిలిచారు మరియు అతను వారికోసం ప్రదర్శన ఇచ్చాడు. వారు అతనిని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు సంసోను తన చేతిని పట్టుకున్న సేవకుడితో, దేవాలయానికి మద్దతుగా ఉన్న స్తంభాలను నేను ఎక్కడ ఉంచుతాను? అప్పుడు నేను వాటికి ఆనుకుని ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు ఆలయం పురుషులు మరియు స్త్రీలతో నిండిపోయింది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడ ఉన్నారు. పైకప్పు మీద దాదాపు 3,000 మంది పురుషులు మరియు మహిళలు సంసోను ప్రదర్శనను చూస్తున్నారు. అప్పుడు సంసోను ప్రభువును ఇలా ప్రార్థించాడు, ఓ సర్వోన్నత ప్రభువా, నన్ను గుర్తుంచుకో. దేవా, దయచేసి ఒక్కసారి నన్ను బలపరచుము. నా 2 కళ్లకు ఫిలిష్తీయులపై ఒక్క దెబ్బతో ప్రతీకారం తీర్చుకోనివ్వండి. అప్పుడు సంసోను దేవాలయమున్న 2 మధ్య స్తంభాల వైపుకు చేరుకున్నాడు. సంసోను వారికి వ్యతిరేకంగా పోరాడుతూ, తన కుడి చేయి ఒకదానిపై, తన ఎడమ చేయి మరోవైపు, నేను ఫిలిష్తీయులతో చనిపోతాను. అప్పుడు అతను తన శక్తితో కొట్టాడు మరియు ఆలయం పాలకుల మీద మరియు దానిలోని ప్రజలందరిపైకి వచ్చింది. ఆ విధంగా అతను జీవించి ఉన్నప్పటికంటే చనిపోయినప్పుడు చాలామందిని చంపాడు. అప్పుడు అతని సోదరులు మరియు అతని తండ్రి కుటుంబం మొత్తం అతనిని తీసుకురావడానికి దిగారు. వారు అతనిని తిరిగి తీసుకువచ్చి జోరా మరియు ఎస్తాయోలు మధ్య అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. అతను 20 సంవత్సరాలు ఇస్రాయేలును నడిపించాడు. లేవీయుడు మరియు అతని ఉపపత్ని ఇప్పుడు ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో నివసించే ఒక లేవీయుడు యూదాలోని బేత్లెహేము నుండి ఒక ఉంపుడుగత్తెని తీసుకున్నాడు. కాని ఆమె అతనికి నమ్మక ద్రోహం చేసింది. ఆమె అతనిని విడిచిపెట్టి యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె అక్కడ 4 నెలల తర్వాత ఆమె భర్త ఆమెను తిరిగి రావడానికి ఒప్పించడానికి ఆమె వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తి బయలుదేరి తన 2 జీనులు వేసిన గాడిదలు మరియు అతని ఉపపత్నితో సహా జెబూస్ అంటే జెరూసలేం వైపు వెళ్లాడు. వారు యెబూసు దగ్గరికి వచ్చి పగలు దాదాపుగా గడిచిపోయినప్పుడు ఆ సేవకుడు తన యజమానితో, రండి, ఈ యెబూసీల పట్టణంలో ఆది రాత్రి గడుపుదాం అని చెప్పాడు. అతని యజమాని, లేదు, మేము ఇస్రాయేలీయులు కానటువంటి పరాయి నగరంలోకి వెళ్లము, మేము గిబియాకు వెళ్తాము. అతను, రండి, గిబియా లేదా రామా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు ఆ ప్రదేశాలలో ఒకదానిలో రాత్రి బస చేద్దాం అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి బెంజమిన్లోని గిబియా దగ్గరికి రాగానే సూర్యుడు అస్తమించాడు. అక్కడ రాత్రి గడపడానికి ఆగారు. వారు వెళ్లి నగరకూడలిలో కూర్చున్నారు. కాని రాత్రికి ఎవరూ వారిని తన ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ సాయంత్రం ఎఫ్రాయిము కొండ ప్రాంతపు గిబియాలో నివసించే ఒక ముసలివాడు పొలాల్లో పనిచేస్తూ వచ్చాడు. అతను నగరకూడలిలో ప్రయాణికుడిని చూసి, వృద్ధుడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ నుండి వచ్చావు అని అడిగాడు. మీకు నా ఇంటికి స్వాగతం అని వృద్ధుడు చెప్పాడు. మీకు కావాల్సినవన్నీ నాకు సరఫరా చేయనివ్వండి, రాత్రి మాత్రమే కూడలిలో గడపకండి. అందుచేత అతడు అతనిని తన ఇంటికి తీసుకెళ్లి తన గాడిదలకు తినిపించాడు. వారు తమ కాళ్లు కడుగుకున్న తర్వాత వారు తినడానికి మరియు త్రాగడానికి ఏదైనా కలిగి ఉన్నారు. వారు ఆనందిస్తుండగా పట్టణంలోని దుర్మార్గులు కొందరు ఇంటిని చుట్టుముట్టారు, తలుపులు కొట్టారు. వారు ఇంటి యజమాని వృద్ధునితో, మీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో శృంగారంలో పాల్గొనవచ్చు అని అరిచారు. ఇంటి యజమాని బయటికి వెళ్లి వారితో ఇలా అన్నాడు, వద్దు నా స్నేహితులారా, ఇంత నీచంగా ఉండకండి. ఈ వ్యక్తి నాకు అతిథి కాబట్టి ఈ అవమానకరమైన పని చేయవద్దు. ఇదిగో ఇదిగో నా కన్య కూతురు మరియు అతని ఉంపుడుగత్తె, నేను వారిని ఇప్పుడు మీ వద్దకు తీసుకువస్తాను. మీరు వాటిని ఉపయోగించుకోండి మరియు మీకు కావలసినది వారికి చేయండి, కాని ఈ వ్యక్తికి అలాంటి అవమానకరమైన పని చేయవద్దు. కాని పురుషులు అతని మాట వినలేదు, కాబట్టి ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెని తీసుకుని బయటకు పంపి వారు ఆమెపై అత్యాచారం చేసి రాత్రంతా దుర్భాషలాడారు మరియు తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు. తెల్లవారుజామున ఆ స్త్రీ తిరిగి వెళ్ళింది. ఆమె యజమాని నివసించిన ఇల్లు తలుపు వద్ద పడి పగటిపూట అక్కడే పడుకుంది. అతను ఆమెతో, లేవండి, వెళ్దాం, కానీ సమాధానం రాలేదు. తర్వాత ఆ వ్యక్తి ఆమెను తన గాడిదపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకున్నప్పుడు అతను ఒక కత్తిని తీసుకుని తన ఉంపుడుగత్తెని అంగవాయువుగా 12 భాగాలుగా చేసి ఇస్రాయేలులోని అన్ని ప్రాంతాలకు పంపించాడు. అప్పుడు దాని నుండి బెయేర్షెబా వరకు మరియు గిలాదు దేశం నుండి ఇస్రాయేలీయులందరూ ఒకే వ్యక్తిగా బయటకు వచ్చి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశమయ్యారు. ఇస్రాయేలు గోత్రాల ప్రజలందరి నాయకులు కత్తులు పట్టుకున్న 400,000 మంది సైనికులు దేవుని ప్రజల సభలో తమ స్థానాలను తీసుకున్నారు. ఇస్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇస్రాయేలీయులు, ఈ ఘోరం ఎలా జరిగిందో మాకు చెప్పండి అన్నారు. కాబట్టి హత్య చేయబడిన స్త్రీ యొక్క భర్త అయిన లేవీయుడు ఇలా అన్నాడు, నేను మరియు నా ఉపపత్ని రాత్రి గడపడానికి బెంజమిన్లోని గిబియాకు వచ్చాము. రాత్రి సమయంలో గిబియా వాసులు నన్ను వెంబడించి నన్ను చంపాలని భావించి ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెపై అత్యాచారం చేశారు, ఆమె చనిపోయింది. నేను నా ఉంపుడుగత్తెని తీసుకుని ఆమెను ముక్కలుగా చేసి ఇస్రాయేలు వారసత్వంలోని ప్రతి ప్రాంతానికి ఒక ముక్కను పంపాను, ఎందుకంటే వారు ఇజ్రాయెల్లో ఈ అసభ్యకరమైన మరియు అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. ఇప్పుడు ఇస్రాయేలీయులారా, మాట్లాడండి మరియు మీ తీర్పు చెప్పండి. మనలో ఎవ్వరూ ఇంటికి వెళ్లరు అని ప్రజలంతా ఒక్కటిగా లేచారు. అప్పుడు ఇస్రాయేలు గోత్రములు బెంజమిను గోత్రమంతటికీ మనుష్యులను పంపి, మీ మధ్య జరిగిన ఈ ఘోరమైన నేరం ఏంటి? ఇప్పుడు గిబియాలోని ఆ దుర్మార్గులను అప్పగించండి, తద్వారా మేము వారిని చంపి ఇస్రాయేలు నుండి చెడును ప్రక్షాళన చేస్తాము. కాని బెన్యామీనీయులు తమ తోటి ఇస్రాయేలీయుల మాట వినలేదు. ఇస్రాయేలీయులతో యుద్ధం చేయడానికి తమ పట్టణాల నుండి గిబియా వద్దకు వచ్చారు. ఆ రోజున 25,000 మంది బెంజమీట్ ఖడ్గవీర్లు పడిపోయారు. వారందరూ వీర యోధులు. అయితే 600 మంది మనుషులు తిరగబడి ఎడారిలోని రిమ్మోను కొండకు పారిపోయారు. అక్కడ వారు 4 నెలలు ఉన్నారు. ఇస్రాయేలు మనుష్యులు బెన్యామీనుకు తిరిగి వెళ్లి జంతువులను మరియు వారికి దొరికిన మిగతా వాటితో సహా అన్ని పట్టణాలను కత్తితో చంపారు. వారు చూసిన పట్టణాలన్నింటినీ తగులబెట్టారు.